அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌநிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. ஓம் விஷ்ணவே சங்கராய குரவே நமஹ. ஓம் விஷ்ணவே சங்கராய குரவே நமஹ. ஓம் விஷ்ணவே சங்கராய குரவே நமஹ. 20 நுஞ்சி அவந்தி கண்டனலோக்கு அடுகு பெட்டாம். அவந்தி அண்ணா உஜ்ஜயினி அண்ணா ஒகட்டி சப்த மோக்ஷபுரலலோ ஈ அவந்தி புரம் கூட ஒகட்டி. அயோத்தியா மதுரா மாயா காசி காஞ்சி அவந்திகா புரி துவாரவதி செய்வ சப்தைதே மோக்ஷதாயின. அயோத்தியா மொதட்டி புறம், ரெண்டாவது மதுரா. மதுரா அண்டே பிருந்தாவனம்லோ உள்ளட்டுவண்டி பிராந்தம் அன்னமாட. போனதந்தா அடவி, அடவி மத்தியிலோ ஒரு அற்புதமைன நகரம். மதுவு அனி பேரு கலிகின ஒரு ராட்சசுண்டி சம்ஹரிஞ்சி ஸ்ரீ மகாவிஷ்ணுவு ஆ பிராந்தாన్ని நிஷ்கண்டகம் చేశాడు. யமுனா நதி தீரంలో ఆ వనంలో ఎంతో మంది తపస్సు చేశారు. ఒకప్పుడు అంబరీషుడు ద్వాదశి వ్రతం చేసింది అక్కడే. లవణాసురుణ్ణి శత్రుఘ్నుడు సంహరించిన స్థలం అదే. ఇది కాక మహానుభావులైన ఎంతో మంది ఋషులు అక్కడ తపస్సు చేసి తరించారు. అందువల్ల ఆ ప్రాంతానికి மதுவன பிராந்தம் கனக மதுரானி பேர் வச்சிந்தி. நிச்சயம் பகவந்துடு அக்கடு உண்டாடு. அயோத்திய ராமக்ஷேத்திரம் அயிதே மதுர விஷ்ணு க்ஷேத்திரம். விஷ்ணு நித்யம் தனந்த தானே உண்டாட்டு அக்கட. சாதாரணங்க மனம் எக்கடிக்கைனா ஆவாஹன சேசினப்படே பரமாத்ம வச்சி அக்கடு கூர்ச்சுண்டாடு. ஆவாஹயாமி அன்னப்புடு ஆ கலசம்லோக்கோ விக்கிரகம்லோக்கோ யந்திரம்லோக்கோ பரமாத்முடு வச்சி கூர்ச்சுனி தராத மல்லி மனம் உத்வாசர செப்பகானே வெள்ளிப்போத்தாடு. ஆலயாள்ளோ கூட அந்தே. ராத்திரி தலுப்பு மூசேஸ்தே அந்த சுவாமிவாரு அதிருஷ்டுடைபோத்தாடு. அயிதே லோக சஞ்சாரானிக்கைனா வெடத்தாடு, லேதா தன லோகானிக்கைனா வெள்ளிப்போத்தாடு. அதுக்கே அர்தராத்திரி கூட தலுப்புல மூசாக பிரதட்சிண வந்து அன்னாரு. காரணம் அதே. ஒருவேளை பிரதட்சிண செய்யாலே தலுப்பு தீசி உன்னப்படு சுவாமிக்கு சாஷ்டாங்கப்படி நூ ராத்திரி மேம் பிரதட்சிண செய்யாலனுக்குன்ற சமயம்லோ கூட இந்தோ உண்டுனி பதிமாலுக்கு பிரார்த்தனை செய்ய அப்படி பிரதட்சிண செய்யவாட் ராத்திரி பூட. కానీ మధుర అలా కాదు. మధురా భగవాన్ ఎత్ర నిత్యం సన్నిహితో హరిహి అన్నారు. నిత్యం భగవంతుడు తనంత తాను ఇష్టపడి అక్కడ ఉంటాడు. నిత్యం సన్నిహిత అన్నారు. ఈ పూట ఉంటే ఆ పూట వెళ్ళిపోయేవాడు కదా ఆయన, ఎప్పుడు అక్కడే ఉంటాడు, ఎవరూ రమ్మని ఆహ్వానించకుండానే ఉంటాడు. కారణం ఆ క్షేత్రం ఆయన మనస్సు నుంచి ఆవిర్భవించడమే అన్నారు. ఇక మూడవది మాయా, అదే ఇప్పుడు హరిద్వార్ అని పిలువబడుతున్నది. ఆ క్షేత్రం మూడవ మోక్షపురం. విష్ణువు వైకుంఠం నుంచి మొట్టమొదటి అక్కడికి దిగొచ్చిన స్థలం. గంగానది అక్కడే మైదానంలో ప్రవేశించటం వల్ల గంగాద్వారం అని కూడా పిలువబడుతుంది. అది అదొక అద్భుత క్షేత్రం. నాలుగవది కాశీపురం. ఇక ప్రపంచంలో ఇక అంతకంటే ఉత్తమ క్షేత్రం మరొకటి లేదు. మిగతా అన్ని జ్యోతిర్లింగాలు కాశీతో కలిసి ఉంటాయి, కాశీ మాత్రం తానొక్కటే వెలుగుతూ ఉంటుంది. అందుకే కాశీ అత్యున్నత మోక్షక్షేత్రం, ప్రళయకాలంలో కూడా నశించని క్షేత్రం. ఆ తరువాతది కాంచీపురం. తమిళనాడులో ఇప్పుడు చెన్నై నుంచి కానీ తిరుపతి నుంచి కానీ ప్రయాణం చేసి వెళ్ళడానికి వీలుగా ఉన్నటువంటి పురం. ఏకాంబ్రేశ్వరుడు అనే పేరుతో శివుడు అక్కడ కొలువై ఉన్నాడు. అమ్మవారు ఎంత అద్భుతమైన దివ్యశక్తి అండి అక్కడ. ఆయన ఏకాంబ్రేశ్వరుడు, ఆవిడ ఏకాంబ్రేశ్వరిని. ఆమ్రము అంటే మామిడి, ఏక ఆమ్ర, ఒకే ఒక్క మామిడి చెట్టు ఉన్నది అక్కడ. ఆ చెట్టు ఎన్ని యుగాలైనా పాడవదు. మీలో చూసిన వాళ్ళు ఉన్నారు కదా ఎలాగో, ఆ మామిడి చెట్టు మళ్ళీ 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 బతుకుతూనే ఉంటుంది. ఆ మామిడి చెట్టు కింద పార్వతీదేవి తపస్సు చేసి స్వామివారిని ప్రత్యక్షం చేసుకుని ఆయన పెళ్లి చేసుకున్నది. ఆవిడ అక్కడ ప్రత్యేకంగా ఒక చోట కామాక్షి అనే పేరుతో కూడా కొలువై ఉన్నది. ఏకాంబ్రేశ్వరుడు ఆలయంలో అమ్మవారు పార్వతి ఉన్న విడిగా కామాక్షి రూపంలో ఉన్నది. అందుకే అది ఇటు శక్తిపీఠము, ఇటేమో సప్త మోక్షపురాల్లో ఒక పురం కూడా. పక్కనేమో వరదరాజస్వామి ఉన్నాడు, కంచి వరదరాజస్వామి అమ్మవారితో పాటు. అందుకే విష్ణు కంచి, శివకంచి రెండూ ఉన్నాయి అక్కడ. ఏకకాలంలో శైవ వైష్ణవ క్షేత్రములు రెండూ కలిసి ఉన్న దివ్యక్షేత్రం అది. ఆ తర్వాతది అవంతిక. అవంతిపురమునే ఉజ్జయినీపురం అని కూడా అంటారు. మహాకాళేశ్వరుడి దివ్య జ్యోతిర్లింగం కొలువై ఉన్నటువంటి స్థలం అది. క్షిప్రానదీ తీరంలో ఉన్న పురం. ఆఖరిది ద్వారకాపురం. పురి ద్వారవతి అంటే ద్వారకాపురం. కానీ పురి అనడం ద్వారా పూరిలో ఉన్నటువంటిది ఇక్కడున్న ద్వారక రెండు చూస్తేనే సంపూర్ణ ద్వారకయాత్ర పూర్తవుతుందని చెప్పడం కోసమని అలా చెప్పారు. అందుకే అచ్చం ద్వారకలో గుడి ఎలా ఉంటుందో పురి జగన్నాథంలో కూడా అలాగే ఉంటుంది చూడండి గుడి. ఈ విధంగా ద్వారకాపురంతో ఏడు పురాలు పూర్తయ్యాయన్నమాట. ఇందులో ఏది చూడాలి, ఏది చూడకూడదు అంటే అన్నీ చూడవలసినవి, అన్నీ ఒకదాన్ని మించిన ఒకటి అన్నమాట. అందులో ఈ సంవత్సరం అంటే 2023లో రెండు క్షేత్రాలు గురువుగారితో రాగలుగుతున్నారు భక్తులు. ఒకటి దక్షిణాది యాత్ర. కాంచీపురంలో 5 రోజుల పాటు శివపురాణం విన్న తర్వాత ఆగస్టులో అక్కడి నుంచి వరుసగా జంబుకేశ్వర లింగం, రామేశ్వరం కూడా తీసుకెడుతున్నారట, కన్యాకుమారి కూడా తీసుకెడుతున్నారు, కుంభకోణం కూడా పెడుతున్నామని విన్నాం. పూర్తిగా వివరాలన్నీ మీరు వాట్సాప్ గ్రూప్లో చూడవచ్చు. కాబట్టి మోక్షపురాలలో కాంచీపురాన్ని చూడగలుగుతున్నారు ఈ సంవత్సరం. అయిన వెంటనే మళ్ళీ సెప్టెంబర్ మాసంలో మధురా నగరానికి రాగలుగుతున్నారు. మధుర శ్రీకృష్ణ పరమాత్ముడు సంచరించిన దివ్య స్థలం. అణువణువున ఆ ప్రాంతంలో కృష్ణుడు కనబడుతూనే ఉంటాడు. అక్కడున్న ఇసుక నెత్తి మీద పోసుకుని నేల మీద పడుకుని పొల్లిగింతలు పెడుతూ ప్రదక్షిణ చేస్తారు అక్కడ ఉన్నటువంటి భక్తులు. అజ్ఞానులకి ఆ శక్తి తెలియదు కానీ జ్ఞానులకి తెలుస్తూనే ఉంటుంది. ఆ మట్టి ఒంటికి తగిలితే ఎంత ఆనందం కలుగుతుందండి. యమునా నది స్నానం, అక్కడ ఉన్నటువంటి దివ్య కుండాల దర్శనం, నందగ్రామం, వరేపల్లి గోకులు అంటారు ఆ గోకుల ప్రాంతం, మహానుభావుడు శ్రీకృష్ణుడు చద్దన్నం తిన్నటువంటి ప్రాంతం, అఘాసురుణ్ణి సంహరించిన దివ్య స్థలం, దాన్ని ఇప్పుడు రమణరేతి అంటారన్నమాట, రాధాదేవితో విహరించి రాధని బ్రహ్మగారి పౌరోహిత్యంలో వివాహం చేసుకున్న దివ్య స్థలం, దాన్ని బరసానా అంటారు ఇప్పుడు. ఇవన్నీ అక్కడ ఇప్పటికీ ఉన్నాయి. అందుకే బృందావనంలోకి అడుగు పెట్టగానే మహానుభావులైన భక్తులు పులకించిపోయేవారు. మీరాబాయి బృందావనంలోకి అడుగు పెట్టింది, ఇక ఆవిడ ఆ నేల మీద పడిపోయి అటు ఇటు సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఒళ్ళంతా మట్టి పూసుకుని ఎన్ని పాటలు పాడిందండి.
యాదువే బృందావన్కే నందకిశోరు, యాదువే
బృందావనంలో నందుని కుమారుడు నాకు గుర్తుకొస్తున్నాడు, ఇదిగో ఇక్కడ గోవుల్ని మేపాడు, ఇక్కడ స్నానం చేశాడు, ఇక్కడ అఘాసురుడి చంపాడు అని ఏ స్థలాన్ని చూస్తే ఆ స్థలం మీద ఒక కీర్తన రాసి ఆవిడ స్వయంగా గాయని కూడా కాబట్టి తనకి తానే బాణీ కొట్టుకుని పాడింది. పాడడం వేరు, అందరం పాడతాం, కానీ మాధుర్యం రావద్దు. కొందరు పాడితే ఎందుకు వచ్చిందిరా బాబు, ఎందుకు వచ్చిందిరా, ఎందుకు వచ్చిందిరా, ఎందుకు వచ్చిందిరా అన్నట్టుగా ఉంటాయి. అదే కొంతమంది పాడితే ఏదో తెలియని ఒక తన్మయత్వంటే ఆ కంఠంలో వచ్చేస్తుంది తెలియకుండానే. కారణం ఏంటంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటుంది మన మూడు. ఒక్కొక్కప్పుడు అదే పాట వాడు పాడింది వేరు, ఇంకొక్కొక్కసారి పాడినప్పుడు ఆ గుండె లోతుల్లోంచి ఆ పాట రాదు. కానీ ఆవిడ యావజ్జీవితం అలా పాడింది ఆ పుణ్యాత్మరాలు. మధురలో తిరిగింది, గీతాలు రాసింది, ద్వారక వెళ్ళగానే తలుపులు తెరిచి తెరవగానే దర్శనం చేసుకుని అందరూ చూస్తూ ఉండగా ఆవిడ అందరూ లీనమైపోయింది. ఆవిడ శరీరం కింద పడిపోయిందిట, ఆవిడ ఆత్మ అందులో గడిపోయింది. ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దివ్యశక్తి ఉన్నది. ఇవన్నీ అప్పుడప్పుడు వీలున్నప్పుడు చూడడం, అందరం చూడలేకపోతే గురువులు చెబుతూ ఉంటే విని తరించడం చేయటం, ఇంకెంతకంటే ఉంది, అందరూ తిరగలేరు కదా. పాపం వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు సహకరించవు, ఆర్థిక శక్తి సహకరించదు, ఏవో కర్మలు ఉంటాయి, ఆ కర్మల వల్ల ఈ జన్మలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడే ఆత్మబలంతో నిలదొక్కుకోవాలి. ఏదో ఒకనాటికి నీ దర్శనం చేసుకుంటాను అని దృఢంగా మనస్సులో నిశ్చయించుకోవాలి. ఇవాళ నా దగ్గర ధనం లేకపోవచ్చు కానీ నీ కరుణ ఉంటే వస్తాను అనుకోవాలి. దానికోసం తహతహలాడాలి. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం కాకుండా ఎప్పుడూ మనస్సులో ధ్యానించాలి. పేదరికం బాధపడుతున్నప్పుడు, ఆర్థికంగా కుంగిపోతున్నప్పుడు దానికి ఒకటే మార్గం, మీకు చాలాసార్లు చెప్పాను, గుడిని కష్టపడి శుభ్రం చేయండి, చీపురు కట్టపుచ్చుకొని తుడవండి, ఎక్కడికక్కడ బూజు తులపండి. ఒకరోజు రెండు రోజుల్లో ఆర్థిక శక్తి పుంజుకోదు ఒకేసారి. ఎందుకని, ఓ వ్యాపారం పెట్టాక దానికి కొంతకాలం పడుతుంది అభివృద్ధి అవ్వడానికి. అలాగే నీ పుణ్యకర్మలు నీకు సంపద ఇవ్వడానికి కొంతకాలం పడుతుంది, సహనంతో ఉండాలి అక్కడ. అలా సహనంతో చెయ్యగా 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 మానవులు ఎప్పటికైనా తరిస్తారు. అలా తరింపజేసే దివ్యక్షేత్రం ఉజ్జయిని క్షేత్రం. ఇది మహాకాళేశ్వర దివ్యక్షేత్రం. కాలుడు అంటే మృత్యుదేవత, మహాకాలుడైన అంటే మృత్యువునకు కూడా మృత్యువు, అందుకే మృత్యుంజయుడన్నారు ఆయన్ని. మృత్యువుని ఎడంకాలతో తన్నినవాడు, యమధర్మరాజు గారిని ఒక్క తన్ను తన్ని మార్కండేయుణ్ణి రక్షించిన మహానుభావుడు ఆయన. ఆయన అనుగ్రహం ఉంటే అపమృత్యువులు మనల్ని ఏమీ చెయ్యలేవు, ఎటువంటి కష్టాలైనా పటాపంచలేకపోతాయి. మీకు చెబితే అతిశయోక్తిగా ఉంటుందేమో అని కొన్నిసార్లు చెప్పం, కానీ ఎన్నిసార్లు మరణాపాయ స్థితికి వెళ్ళి వచ్చానండి నేను. ఎప్పటికప్పుడు అలా పైకి వెళ్ళడం, మళ్ళీ కిందికి రావడం. ఇప్పుడు మీలో చాలామంది అనుకున్న అనేక స్థితులను నేను ఈ జన్మలోనే అనుభవించేశాను, సాధనలతో వాటన్నిటిని తట్టుకున్నాను. కారణం నాకు కోరికలు లేవు. ఇప్పుడంటే ఇంకా కొంత కోరిక ఉన్నది. ఈ భక్తులందరూ అమాయకంగా శ్రద్ధగా నిన్ను నమ్ముతున్నారు, మాయా మర్మం లేకుండా వీళ్ళని రక్షించు అనే కోరిక ఇప్పుడుంది. ఒకప్పుడు నా చిన్నప్పుడు అది లేదు, నాకు నేనే తరించాలనుకున్నాను. ఇప్పుడు నేను ఎక్కడ పురాణం చెప్పినా, ఎక్కడ జపం చేసినా, ధ్యానం చేసినా, ఏ గుళ్ళోకి వెళ్ళినా గురువులను ద్వేషించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు అందరూ బాగుందరుగాక. గురువును భక్తితో పూజించేవాళ్ళు ఎలాగో తరిస్తారు, ద్వేషించే వాళ్ళ ద్వేషం తొలగి వాళ్ళు సన్మార్గంలో పడి అజ్ఞానంతో గురువుని విడిచిపెట్టక తరించెదరగా అనుకుంటాం. అందువల్ల మహాకాలుడు ఎటువంటి వాడు, భయంకరమైన ఆపదల నుంచి, అపమృత్యువుల నుంచి రక్షిస్తాడు. దానికి చాలా ఓపిక కావాలి. మహాకాళేశ్వర లింగానికి చాలా దగ్గరలోనే, అంటే మహాకాళేశ్వర ఆలయానికి దగ్గరలోనే క్షిప్ర నది అని ఒక నది ఉన్నది. పరమేశ్వరుడు తన శరీరమును లోకశ్రేయస్సు కోసం 12 జ్యోతిర్లింగములుగా మార్చాడు. ఆ 12 జ్యోతిర్లింగాలు సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశించ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతఃపఠే నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి అన్నారు. సౌరాష్ట్రంలో సోమనాథలింగం, అదే ప్రభాసఖండంలో వస్తుంది మీకు. రేపు రాబోయే 6 రోజుల ప్రవచనంలో ఈ సౌరాష్ట్ర సోమనాథలింగం గురించి వస్తుంది. శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, ఓంకార క్షేత్రంలో అమలేశ్వరుడు, ప్రజ్వల్యాం వైద్యనాథుడు అని పిలువబడ్డాడు, పార్లే వైద్యనాథుడు అనమాట. డాకినీలో భీమశంకరుడు, సేతుబంధంలో రామేశ్వరుడు, దారుకావనంలో నాగేశ్వరుడు, వారణాసిలో విశ్వేశ్వరుడు, నాసిక్లో త్ర్యంబక ప్రాంతం అది త్ర్యంబకేశ్వరుడు, హిమాలయంలో కేదారంలో కేదారేశ్వరుడు, విశాల ప్రాంతంలో ఆయన కృష్ణేశ్వరుడు. ఇవి మనకి 12 జ్యోతిర్లింగాలు. అసలు వీటిని తలుచుకుంటేనే 7 జన్మల పాపాలు పోతాయన్నారు. ఉదయం సాయంత్రం తలుచుకున్నంత మాత్రం చేత సప్త జన్మములలో చేసిన మహాపాపములు తొలగిపోతాయి. అటువంటి వాటిల్లో అత్యున్నతమైన విచిత్రమైన స్థలం ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. అదొక మహాశ్మశానం. ఆ శ్మశాన ప్రాంగణంలో కాళేశ్వరుడు అనే పేరుతో దిగొచ్చాడు ఆయన. భక్తుల కోరిక మీద అపమృత్యువు తొలగించడానికి అక్కడికి వచ్చాడు ఆయన. ఆయన రాగానే కొంతమంది దేవతలు అన్నారు, మా శరీరము నీకు విభూతిగా ఉపయోగపడాలి అన్నారు. జ్యోతిర్లింగాల మహిమని విడిగి ఎలాగో ఉన్నారు కనుక ఇక్కడ అదంతా చెప్పడం ఆయన. కేవలం ఆ క్షేత్ర మహిమ, అక్కడికి వచ్చిన భక్తుల మహిమే చెబుతాడు. ఒకప్పుడు మహాకాళేశ్వర జ్యోతిర్లింగ రూపంలో శివుడు అక్కడ ప్రత్యక్షమై వెలసిన తర్వాత, స్వయంభూలింగంగా వచ్చిన తర్వాత దేవతలు అన్నారు, స్వామి నీ శరీరానికి భస్మం అంటే ఇష్టం, నీ ఒంటి మీద రోజు విభూతి పోస్తారు, విభూతితో అభిషేకం చేస్తారు, విభూతిని ప్రజలు ధరిస్తారు, ఆ భూతి అంటే ఐశ్వర్యం, విభూతిని భూతిని ఐశ్వర్యం అంటారు, ఆ భూతిగా మా శరీరాలను సేకరించమన్నారు. సాధారణంగా శివుడికి భస్మాభిషేకం చేయాలంటే ఏం చేయాలి, యజ్ఞగుండం తయారు చేసి ఆ యజ్ఞంలో ద్రవ్యం వేసి అది కాలి బూడిదైన తర్వాత ఆ బూడిదని వడగట్టి ఆ బూడిదని ఆయనకి అభిషేకానికి వాడతారు, లేదా ప్రత్యేకంగా ఆవు పేడతో పిడకలు తయారు చేసి ఆ పిడకల్లో కాస్త నెయ్యి కలిపి వాటిని కాల్చి అందులో చందన ద్రవ్యాదులు కలిపి వట్టివేళ్ళు, ఎండిన వట్టివేళ్ళు, యాలకులు, లవంగవులు ఇటువంటివన్నీ కలిపి ఇదంతా అయిన తర్వాత ఆ బూడిదని ఎక్కడ అందులో రాళ్ళు వీలేకుండా వడగట్టి వస్త్రగాలితం చేసి అప్పుడు ఆ విభూతానికి అభిషేకం చేసేవారు. పూర్వం వడగట్టడం అంటే ఏం చేసేవారు అన్నమాట, ఓ పంచి తీసుకునేవారు అన్నమాట వస్త్రము, అందులో ఈ బూడిద వేసి ఇల్లా అంటే బూడిద ఏమవుతుంది, కిందకి దిగిపోతుంది, మెత్తని బూడిద కిందకి దిగుతుంది, అందులో చెత్త ఏమైనా ఉంటే రాళ్ళు ఏమి ఉంటే ఆ వస్త్రంలో వండిపోతాయి, అప్పుడు ఆ మెత్తని బూడిద స్వామివారికి అభిషేకానికి వాడేవారు. ఇది సాధారణ ప్రక్రియ. కానీ దేవతలు ఏమన్నారు, మహాకాళేశ్వర నీ శరీరమునకు మా భస్మమే ఉపయోగపడుగాక అన్నారు. అంటే అర్థమయ్యే ఉంటుంది, మేము దేవతలం భూలోకంలో మానవులుగా పుట్టాలి, రోజు మాలో ఒకడో ఇద్దరో శరీరం విడిచిపెట్టాలి, ఆ శరీరాన్ని నీ ఆలయానికి దగ్గరలో ఉన్న శ్మశానంలో భస్మం చెయ్యాలి, అర్ధరాత్రి వేళ వేడివేడి భస్మం నీ కోసం పట్టుకురావాలి, బ్రాహ్మీ ముహూర్తానికి కొంచెం ముందు అంటే ఇంచుమించుగా 3 గంటల మధ్యలో మొదలుపెట్టి తెల్లవారుజామున ఆ చితాభస్మాన్ని నీకు అభిషేకంగా నువ్వు స్వీకరించాలి అనగా ఆయన, దేవతలారా ఇది మరీ స్వార్థం అవుతుంది కాబట్టి ఒక పని చేద్దాం, మీరు ఈ ఉజ్జయిని క్షేత్రంలో ఉన్న పరమ భక్తుల్ని ఆవహించండి. ఒక ఆయన భూమి మీద పుట్టాడు, ఆయన పరమ శివభక్తుడు, రోజు శివ శివ అంటూ ఉంటాడు. కొంతమంది నాలుగుతో శివ అంటారు, కొందరు పైకి అనకపోయినా లోపల లోపలే ఓం నమ శివాయ అంటారు, అందరూ ప్రదర్శించలేరు కదా, కొందరికి దేవుడు కంఠమిస్తాడు అందుకని జయ శ్రీరామ్ అని ఎంతైనా అరవగలరు, అందరూ అరవలేరు, కొంతమంది లోపల లోపలే అంటారు గొణుగుతూ. పైకి కానీ లోపల కానీ నీ నామస్మరణం చేస్తూ నిన్నే తలుచుకునే భక్తులకి మరణావస్థ వచ్చినప్పుడు మీ దేవతల్లో రోజుకొకళ్ళు అతన్ని ఆవహించండి. అతను మరణించగానే అప్పుడు ఏమవుతుంది, అతన్ని మీరు ఆవహించుకున్నారు కాబట్టి అతని శరీరమే మీ శరీరం అవుతుంది. అప్పుడు అతన్ని అక్కడ కాల్చిన తర్వాత ఆ బూడితో అభిషేకం చేస్తే ఆ భక్తుడి యొక్క భస్మము నాకు అందుతుంది. మీరు అతన్ని కొంతసేపు ఆవహించుకున్నారు కనుక దేవతలు అలా పట్టుకోగలరు, ఉండే పిశాచాలయ్యో వాళ్ళు పట్టుకోగలరు. కాకపోతే దేవతలు పట్టుకుంటే లాభాలు ఉన్నాయి, పిశాచాలు పట్టుకుంటే దరిద్రపు లక్షణాలు వచ్చి ఇదిగో అయ్యప్పలను తిడతాం మొదలెడతారు. వాళ్ళు పిశాచాలు పట్టుకున్న వాళ్ళు అనమాట. భూతప్రేతాలు అవహిస్తే దేవతలను తిడతాం. హిందువులు తిట్టాడంటే వాడు పిశాచం అనమాట. భూతప్రేత పిశాచాలు అవహించినప్పుడు ఆ తిట్లు తిడతారు. కాబట్టి దేవతలు అవహిస్తారు. దేవతలు అవహిస్తే ఇలా ప్రసన్న వదనాలతో ఉంటారు, ఇంత బొట్టు పెట్టుకుంటారు, చూడ్డానికి అందంగా కనపడతారు, ముఖాల్లో పవిత్రత కనపడుతుంది. పిశాచాలు అవహిస్తే వికృతంగా అయిపోతారు. అసలు రూపాలు అలాగే ఉంటాయి, దిక్కుమాలిన ముఖాలన్నీ కూడా, ఆ గొడ్డలు కట్టుకునే విధానం కానీ అన్నీ పిశాచత్వమే కనపడతాయి. ఆ దేవతలు అవహించడం వల్ల ఈ శరీరం తగలబెట్టిన తర్వాత ఆ బూడిదతో స్వామికి అభిషేకం చేస్తే ఆ దేవతల భస్మము శివుడికి అందినట్టు అవుతుంది. ఎలాగో భగవద్ధ్యానం చేసిన పుణ్యాత్ముడే కనుక అతడు, అతడి శరీర భస్మము ఆయనకు అభిషేకానికి ఉపయోగపడినట్టు అవుతుంది. అప్పుడు ఆత్మ కైలాసానికి వెడుతుంది. ఈ దేవతలు మళ్ళీ భూమి మీద అవతరించవలసిన అవసరం లేకుండా వాళ్ళు ముక్తి పొందుతారు. ఇలాంటి వరం ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దేవతలకిచ్చాడు. అందుకే ఇప్పుడు కూడా మహాకాళేశ్వర ఆలయానికి వచ్చేటటువంటి విభూతి ఎటువంటిదో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు సాయంత్రం పూటో కొంచెం చీకటి పడుతున్నప్పుడు ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో గ్యారంటీగా వెళ్ళిపోతారు, అది తప్పదు. వార్ధక్యంలో అక్కడ ఎవరో ఒకళ్ళు మరణిస్తారు. వాళ్ళ శరీరాలు వాళ్ళ పెద్దలు ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి దగ్గరలో ఉన్న శ్మశానంలో భస్మం చేస్తారు. అక్కడి నుంచి వేడి వేడి విభూతి పట్టుకొచ్చి స్వామివారికి భస్మాభిషేకం చేస్తారండి. ఆ దృశ్యం తెల్లవారుజామున జరుగుతుంది. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అద్భుతంగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది, సృష్టి రహస్యం తెలుస్తుంది, మనకు మరణం మీద భయం తగ్గుతుంది. ఆ అభిషేక భస్మం మనందరికీ తర్వాత ఇస్తారు, అది ఒంటికి రాసుకుంటే అకాల మరణములు ఉండవు అన్నమాట. ఈ విధంగా ఆ పుణ్యాత్ముడు ఎవడో ఆ అభిషేకానికి ఉపయోగపడ్డాడు. అందుకే నేను చాలాసార్లు ఆనందపడిపోయి అది చూసినప్పుడల్లా, స్వామి ఏ పుణ్యాత్ముడో కదా తన శరీర భస్మాన్ని నీకు సమర్పించాడు, ఆ యోగం నాకు కలిగించవా అనేవాడిని, ఆ యోగం నాకెప్పుడు కలుగుతుంది అనేవాడిని. అప్పుడు ఆయన అన్నాడు, లేదు నాయన, ఈ ఉజ్జయినికి రావు నువ్వు, చివరి రోజుల్లో కాశీలో మరణిస్తావు, తద్వారా కైలాసానికి వస్తావు, ఆ యోగం నీకు ఇచ్చాను, ఈ యోగం వేరే వాళ్ళకి ఇచ్చాను అన్నాడు. నేనేం చేయను మరి, పరమాత్ముడు మనకు ఏదిస్తే అదే. కాబట్టి నా వార్ధక్యంలో వారణాసి మరణం, ఆ వారణాసి యంత్రం ఎక్కడ ఉంటే అక్కడ మరణం ఇచ్చేటటువంటి అవకాశం ఇచ్చాడు ఆయన. మీకు తెలిసే ఉంటుంది, ప్రణవపీఠంలో సత్యధర్మేశ్వర లింగం కింద వారణాసి విశ్వేశ్వరుడికి సంబంధించిన ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్ర ప్రతిష్టాపన చేశాం. అందుకే ఆ పీఠ ప్రాంగణంలో చుట్టుపక్కల మరణించిన వాడికి కూడా వారణాసిలో మరణించిన యోగం వస్తుంది. మనకి కాశీఖండంలో చెప్పారు, అందులో ఉన్న యంత్ర విశేషాలన్నీ వివరించారు. ఆ అటువంటి యంత్రాన్ని కనుక ఏ శివలింగం కిందైనా ప్రతిష్ఠిస్తే ఆ ప్రాంతంలో మరణించిన వాడికి కూడా కాశీయోగం వస్తుంది, లేదా వాడి ఎముకలైనా కాశీలో కడతాయి, గంగలో కలపబడతాయి, దాంతో వాడికి ముక్తి వస్తుందన్నమాట. అది అవిముక్త క్షేత్రం, ఎప్పుడూ శివుడు విడిచిపెట్టని దివ్యక్షేత్రం వారణాసి. అక్కడ మరణించే యోగం అలా వస్తుందన్నమాట. అందులో ఎందుకు చెప్తున్నానంటే, ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి అలా భస్మాభిషేకం జరుగుతుంది, ఆ భస్మం చాలా మంచిది అన్నమాట, అద్భుతమైనది. ఈశ్వరుడు అక్కడ గణపతిని ముందు రమ్మన్నాడు. ఆయన ఆరు రూపాల్లో తిరుగుతున్నాడు, మహాగణపతి, ప్రమోద గణపతి, క్షిప్ర గణపతి, ఆనంద గణపతి, మోద గణపతి, నృత్య గణపతి అనే పేరుతో. అందులో మహాగణపతి, ఇంగ్లీషు వాళ్ళు ఏమో దాన్ని బిగ్ గణేష్ అనేవారు, హిందీ వాళ్ళు బడా గణేష్ అంటారు. చాలా పెద్ద గణపతి, స్వామివారి ఆలయానికి దగ్గరలోనే ఉంటుందండి, ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి చాలా దగ్గరలోనే స్వామివారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు అడగండి బడా గణపతి ఎక్కడని. చాలా పెద్ద గణపతి కనపడతాడు, ఎంత బాగుంటాడో, ఆయనే మహాగణేశుడు అని పిలువబడతాడు. ఆయనకి ఇంత గరికపోత ఇచ్చామంటే చాలు, పనికి మాలిన గరికని స్వీకరించి ఆ గరికకి లొంగి మనల్ని అనుగ్రహిస్తాడు ఆయన. అసలు అంత కరుణ ఎక్కడ ఉంటుందండి. ఒకప్పుడు గరిక ఏడ్చింది, అందరూ నన్ను నీచంగా చూస్తున్నారు, పశువులు కూడా తొక్కి కొరికి పాడు చేస్తున్నాయి, పేడ వేస్తున్నాయి, మూత్రం విడిచిపెడుతున్నాయి, మా బతుకులు అయిపోయింది, మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తే జారిపడిపోయి మీలో అహంకారం రానంత వరకు మిమ్మల్ని అనుగ్రహిస్తాను, ఈ గరికపోతలు రెండు చొప్పులు నాకు సమర్పించిన వాళ్ళని అనుగ్రహిస్తాను, నీచంగా మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటే మిమ్మల్ని నా నెత్తికెక్కించుకుంటానని వాటిని సేకరించాడు. అప్పటి నుంచి దూర్వాయుగ్మం సమర్పయామని రెండేసి గరికపోవచ్చు చొప్పున ఆయనకి ఇవ్వడం మొదలుపెట్టాం. శ్రీ గణేశాయ నమః అంటే ఒక గారి గరికి ఇవ్వకూడదు, రెండు ఇవ్వాలన్నమాట అలా. కానీ ఎప్పుడైనా దానికి అహంకారం వస్తే అప్పుడు మాత్రం సేకరించక దాన్ని పశువుకు ఆహారంగా వేస్తాట ఆయన. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాయి అక్కడ గరికలు. మహాకాళేశ్వర ఆలయానికి దగ్గరలో పెరిగే గరికపోతలు ఉన్నాయే వినయంగా ఉంటాయి. అంటే అన్ని గరికలకే అవినే ఉండకపోవచ్చు, కొన్ని చోట్ల అహంకరించవచ్చు. అహంకరించినప్పుడు అప్పుడు పశువుల నోట్లోకి పోతాయి, గాడిద నోట్లోకో ఇంకో చోటకో పోతాయి. అవి కనుక భగవంతుడి భక్తితో ప్రార్థిస్తూ వినయంగా ఉంటే అటువంటి గరికపోతలు విఘ్నేశ్వరుడి పూజ దగ్గరికి ఎడతాయి. కాబట్టి ముందుగా ఉజ్జయిని వెళ్ళిన వాళ్ళు ఈ మహాగణేశుణ్ణి, హిందీలో చెప్పబడిన బడా గణేశుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఆయన అనుగ్రహం లేకపోతే లోపలికి వెళ్ళి ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి సంపూర్ణంగా చూడలేము. చాలామందిని చూసాం కదా, ముందు గణపతికి దండం పెట్టకుండా డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళిపోతారు, దాంతో వాడికి విఘ్నం వచ్చి ఉజ్జయినిలో ఉండలేడు. తక్కిన యాత్ర జరగకపోవచ్చు. తీరా వాడు అక్కడికి వచ్చాడు అనుకోండి, వాళ్ళ ఆవిడికి డెలివరీ అయ్యిందని పేరు వస్తుంది, వెంటనే వాడు అక్కడి నుంచి పరిగెత్తుకు వెళ్ళిపోతాడు, దాంతో యాత్ర అయిపోయి మధ్యలో వెళ్ళిపోతాడు. లేదా చక్కగా అక్కడికి రాగానే వాడు ఏ తినకూడనటువంటి లడ్డు తింటాడు, కడుపంతా కదిలిపోతుంది, ఇహ చూడండి దెబ్బకు 10 రోజులు పడుకుంటాడు, యాత్ర ఇబ్బంది కలుగుతుంది. లేదా కళ్ళు తిరిగి కింద పడతాడు, ఇంజక్షన్లు చేయించుకుంటాడు, దర్శనానికి వెళ్ళలేడు, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఏది గణేశుడి యొక్క అనుగ్రహం లేకపోతే అందులో తప్పనిసరిగా గణేశ అనుగ్రహం పొందవలసింది. ఆదౌ పూజ్యో గణాధిపః అన్నారు ఆయన. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయంలోనే ఇంకా చాలా లింగాలు ఉన్నాయి. అందులో హనుమత్కేశేశ్వర లింగం ఉంది, హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగం. అబ్బో, హనుమంతుడు స్వయంగా ప్రతిష్ఠించాడు. ఒకప్పుడు అగస్త్యుడు శ్రీరామచంద్రుడి దగ్గరకు వచ్చాడు, అప్పుడే రాముడికి పట్టాభిషేకం జరిగింది. అందరూ రాముడిని ప్రశంసిస్తూ ఉంటే అగస్త్యుడు అక్కడికి వచ్చి, రామా నువ్వు సామాన్యుడివా, అతి భయంకరుడైన రావణుడిని సంహరించావు, ఆ రావణుడి పరాక్రమం చాలా గొప్పది, వాడు ఎంతమందిని చంపాడు, అనరణ్యుడు అని పేరు కలిగిన మీ ఇక్ష్వాకు వంశస్థపు మహారాజుని చంపాడు. అప్పుడు అనరణ్యుడు, మా వంశంలో రాముడు అనేవాడు పుడతాడు, వాడి చేతిలో చావు వస్తుంది నీకని చెప్పించాడు. ఆ దుర్మార్గుడి పరాక్రమం చాలా గొప్పది, వాడు ఎవడితో యుద్ధం చేశాడు, ఇంద్రుడితో యుద్ధం చేశాడు అని తెగపొగిడాడు. కానీ వాలి వాడిని చంకలో పెట్టి ఒక నొక్కు నొక్కాడు. కార్తవీర్యార్థుడి చేతిలో రావణుడు పతనం అయ్యాడు. శ్వేతద్వీపంలో ఆడవాళ్ళు వాడిని ఫుట్బాల్ ఆడారు. బలిచక్రవర్తి మీదకి దండయాత్ర కడితే బలిచక్రవర్తి కాపలా కాస్తున్న విష్ణుమూర్తి ఎడంకలతో దండ అవతలకు విసిరేశాడు వాడిని అని చెప్పగా, అంతా విన్న రాముడు, వాలి ఎంతో గొప్పవంతుడు, గొప్ప బలవంతుడే కాదనన్నాను, వాలి ఎంత వీరుడైనా మా ఆంజనేయుడు ముందు వాళ్ళంతా బలాదూరు అనిపిస్తోంది అనగా, నిజమయ్యా, ఇతడు రుద్రస్వరూపుడు, శివుడిలో ఎంత శక్తి ఉన్నదో హనుమంతుడిలో అంత శక్తి ఉన్నది, అందుకే ఇతడు చెయ్యరాని పనుంటూ లేదు, ఈ హనుమంతుడు లేకపోతే రామాయణం లేదు కదా స్వామి అని బాగా ప్రశంసించాడు. ఆ ప్రశంస ఇందులో కూడా ఉంది అవంతీఖండంలో. అప్పుడు హనుమంతుడు, అబ్బా రుద్రుడు అంతటి మహానుభావుడా అని రుద్రుడి గురించి తెలుసుకుని నేను కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాను అన్నాడు. అప్పుడు రాముడు, రామేశ్వరంలో నేను లింగాన్ని ప్రతిష్ఠించాను, నువ్వు ఎలాగో కైలాసం నుంచి ఓ లింగాన్ని పట్టుకొచ్చావు అక్కడికి, నీ పేరు మీద కదా హనుమదీశ్వర లింగం అయ్యింది, అయోధ్యలో కూడా నువ్వు ఒక లింగాన్ని ప్రతిష్ఠించు వెళ్ళు అన్నట్ట. వెంటనే ఈయన కైలాసానికి వెళ్ళాడు, మహావేగంగా కైలాసానికి వెళ్ళాడు, ఈశ్వరుణ్ణి మెప్పించాడు, ఈశ్వరుడు ఆయనకు ఒక లింగం ఇచ్చాడు. ఆ లింగం ఎలా ఉందిట, హనుమంతుని తల వెండ్రుకలు ఒక రకమైన ఆకుపచ్చగా ఉంటాయి, ఆయన శరీరంలో రోమాలు ఒక రకమైన పచ్చగా ఉంటాయి, అందుకే హనుమంతుడు పచ్చనివాడు అన్నారు. అలాంటి రంగులో ఉన్న ఒక లింగం ఇచ్చాడు. ఒక ముక్కలో చెప్పాలంటే మరకత్వం ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఆ లింగం. ఈ లింగాన్ని పట్టుకెళ్ళు, దారిలో ఎక్కడా పెట్టకూడదు, ఎక్కడ పెడితే అక్కడ భూస్థాపితం అయిపోతుంది, ఆ తర్వాత దాన్ని పెకలించడం నా వల్ల కూడా కాదు. రావణుడు ఆత్మలింగాన్ని గోకర్ణంలో పెట్టేసినట్టుగా నువ్వు ఎక్కడ పెట్టద్దనగా, అలాగే స్వామి అన్నట్ట. ఆంజనేయుడికి తెలియదా, స్వామివారికి తెలియదే ఉంది, శివుడికి తెలియదా, ఆంజనేయుడికి తెలియదా, అయినా తెలిసినా
లింగం కింద పెట్టద్దని శివుడు చెప్పాడు, పెట్టనన్నాడు ఈయన బయలుదేరాట. ప్రతిదినము సాయంకాల సమయంలో 108 పర్యాయాలు రామనామస్మరణం చెయ్యకుండా హనుమంతుడు ప్రయాణం చెయ్యాడు. సరిగ్గా సాయం సమయానికి ఉజ్జయిని వచ్చాడు ఆయన, మహాకాళేశ్వర ఆలయం దగ్గరకు వచ్చాడు. వెంటనే లింగాన్ని అక్కడ పెట్టి
రామ 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 సీత రామ జయ రామ దశరథ నందన దానవ భంజన రామ జయ రామ
అని పాడుకుంటూ 108 రామ 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 అన్నాడు. రాముని అష్టాక్షరీ మంత్రం ఒకటి ఉన్నది, ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఈ మంత్రానికి ముందు ధ్యానం అవి చేసుకుని అంగన్యాసకరంజ్యాసాదులు చేశాక ఓం శ్రీం రామ్ రామాయ నమః అని జపించడం ఆయన అలవాటు. 108 జపం చేశాడు. జపం చేయడానికి లింగం కింద పెట్టాడు. జపం అయ్యాక లింగాన్ని పెకలించడానికి ఎంత ప్రయత్నించినా లింగం లేవలేదు, భూమండలం లేచిపోయింది రేకంగా. అప్పుడు మహాకాళేశ్వరుడు ప్రత్యక్షమై, నేను ముందే చెప్పానా హనుమా, ఎందుకు హెచ్చరించాననుకుంటున్నావు, నాకు ఇలా జరుగుతుందని తెలుసు గనక ఇక ఈ లింగమును పెకలించటం నీ వల్లే కాదు, ఎవడి వల్ల కాదు, నేనే ఇక్కడి నుంచి కలియుగాంత వరకు బయలుదేరలేనన్నట. అప్పుడు ఆయన బాధపడి, అయోధ్యలో ప్రతిష్ఠిద్దాం అనుకున్నానండి, మరి ఎలాగా అంటే నేనేం చేయను, నువ్వు కింద పెట్టావన్నాడు. అప్పుడు ఆయన రాముడు తలుచుకోగానే రాముడు ప్రత్యక్షమై, అయోధ్యలో ఎక్కడ చూసినా రాముడు ఉంటాడు, ఎక్కడ చూసినా హనుమంతుడు ఉంటాడు. ఈ ఉజ్జయినిలో కూడా నీ పేరు మీదుగా ఒక లింగం ఉండాలి, అందుకే ఇది ఇక్కడ స్థాపితమయ్యింది. నీ తల వెంట్రుకలు ఏ రంగులో ఉన్నాయో ఆ రంగులో ఉన్న ఈ లింగం ఈ రోజు నుంచి హనుమత్కేశేశ్వర లింగం అని పిలువబడుతుంది. ఈ లింగం కలియుగాంతం వరకు ఇక్కడే ఉంటుంది. ఈ లింగ దర్శనం చేసుకున్న వాళ్ళందరూ శివానుగ్రహం పొందుతారు, నీ చరిత్ర తలుచుకుని నీ వంటి ఆత్మబలం పొందుతారు, కాబట్టి ఈ లింగాన్ని ఇక్కడే ఉండనియని రాముడు అన్నాక తథాస్తు అని అక్కడే ఉంచి పూజించి వెళ్ళిపోయాడు ఆయన. ఆనాడు హనుమంతుని చేత అక్కడికి కొంపోబడిన తేబడిన ఆ లింగం హనుమత్కేశేశ్వర లింగం, అది ఆ ప్రాంగణంలోనే ఉంటుంది. ఈసారి వెళ్ళేప్పుడల్లా హనుమంతుడి చేత ప్రతిష్ఠింపడిన లింగం ఏదని అడిగితే చెప్తారు వాళ్ళు, మేము అవన్నీ చూసాం. వచ్చింది చెప్పారు ఏంటంటే, అనేకము లింగాలు లోపల ఉంటాయి కనుక మనం బయటకు వచ్చాక ఇన్ని లింగాల్లో ఏది హనుమత్కేశేశ్వర లింగం ఏది ఇంకో లింగం తెలియదు. ఒక్క ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అందరికీ గుర్తుంటాడు, ఆయనకు దండం పెట్టుకు వచ్చేస్తాం కనుక. కానీ తప్పనిసరిగా ఈ లింగములు కూడా చూడాలి. అక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి దర్శనం చేసుకునేవాడికి సహనం కావాలి. అక్కడ అక్షయ వటము అని ఒక వటం ఉన్నదండో. నాతో పాటు వచ్చిన వాళ్ళైతే వటవృక్షం చూశారు, క్షిప్రానదీ తీరంలో ఉంటుంది. అక్కడ మర్రి చెట్టు అక్కడ ఉన్నది. ఆ మర్రి చెట్టు దగ్గరే విక్రమార్కుడు శూలాగ్రం మీద పడ్డాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రాంతం. ఆ రేవు కనపడుతుంది నదిలోకి రేవు. మొన్న మేము వెళ్ళినప్పుడు కొంచెం వర్షం బాగా ఉండడం వల్ల నీరు కూడా బాగా ప్రవహిస్తోంది. మర్రి చెట్టు ఇప్పుడు బాగా శిథిలమై చిన్నదిగా ఉండిపోయింది. ఒకప్పుడు శాఖోపశాఖలతో ఉండేది. దాన్ని వటయక్షిణి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మాసమేకం నరోభక్త్య పశ్యద్వా వటయక్షిణీం పూజయే స్వర్ణపుష్పైశ్చ తస్య సిద్ధిహి నహీయతే అన్నారు. ఈ శ్లోకాలు రాసేటప్పుడు ఒక్క జాగ్రత్త వహించాలండి. శ్లోకాలు కేవలం 8 అక్షరాలు పేర్చేస్తే శ్లోకం అవదు. దానికి ఒక నడకున్నది. సర్వత్ర లఘు పంచకం అంటే 5వ అక్షరం ఎప్పుడూ కూడా ఏమై ఉండాలి? లఘు ఉండాలి, గురు ఉండకూడదు. ఎక్కడో వాల్మీకి లాంటి వాళ్ళు వ్యాసుడు లాంటి వాళ్ళు ఒక్కో చోట వాళ్ళు రాయొచ్చు, అది వాళ్ళకి ఎక్సెప్షన్, మనం రాయకూడదు. అలా లోకాభిరామం అన్నప్పుడు మమ్ అనేది 5వ అక్షరం గురువు అయ్యింది, కానీ అన్ని వేళలలో రాయకూడదు. లలితా సహస్రనామం అంటే సమాసాలతో కూడడం వల్ల అటువంటి చోట దానికి మినహాయింపు. మామూలు కవిత్వంలో మాత్రం 5వ అక్షరం లఘు అయి ఉండాలి. ఎందుకని? సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ ఒకటే సమాసం కాబట్టి అక్కడ కుదిరింది. మనం మామూలుగా 8 అక్షరాలకు అక్కడ విడిపోవాలి. అందుకనే పద్మాకర గురుందేవం అక్కడికి ఆగిపోవాలి, సర్వలోక శుభాస్పదం అలా విడిపోవాలి. అలా విడిపోయి రాస్తేనే ఆ శ్లోకం యొక్క మర్యాద, ఒక నడక కూడా ఉండాలి కదా, లేకపోతే నడక కుంటు పడుతుంది అన్నమాట. అందుకని వ్యాసుడు ఎంత అద్భుతంగా నడిపించాడండి. ఎక్కడో వ్యాసుడు ఎక్కడైనా మర్యాదకి భంగం కలిగిస్తే అది వేదం కనుక దాన్ని మనం ప్రశ్నించకూడదట, మనం అలా రాయకూడదన్నారు. అందుకని కవిత్వం రాసేటప్పుడు చాలా నియమాలు ఛందశాస్త్రంలో చెప్పాను, అవన్నీ మనం చదువుకోవాలి. సరే, ఇదో పక్కన పెడితే, వటయక్షిణి అనే ప్రాంతం ఒకటి ఉజ్జయిని దగ్గర ఉన్నది, ఆ మర్రి చెట్టు ఉన్నది, మన నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళంతా చూచారు. ఆ అద్భుత ప్రాంతం దగ్గరికి వెళ్ళాలి. ఈ అక్షయ వటవృక్షం దగ్గర పూర్వం చాలా లింగాలలో ఒక లింగం ఉన్నది, అది కోరికన కోరికలు తక్షణం తీర్చేటటువంటిది లింగం, పుత్రదేశ్వర లింగం, పుత్ర కామేశ్వర లింగం అని కూడా పిలువబడేది. ఈ లింగం దగ్గరికి పూర్వం చంద్రసేనుడు అనే ఒక మహారాజు గారు వచ్చాడు. ఇప్పుడు ఆ లింగం మాయమైపోయింది, కానీ ఇప్పుడు ఆ ప్రాంతం చూస్తే చాలు, ఆ అక్షయ వటం లేక యక్షిణీ వటం దర్శనం చేసుకున్నా చాలు. అక్కడ చెప్పాడు, ఒకసారి దర్శనం చేసుకున్నా కోరిన కోరికలు తీరుతాయి. నెల్లాళ్ళు అక్కడ ఉండి ఆ దేవతా వృక్షాన్ని దర్శనం చేసుకుని బంగారపు పువ్వులతో పూజిస్తే వాడికి శాశ్వతంగా ఫలసిద్ధి, వాడు అనుకున్నది అవుతుంది. ఇక్కడ బంగారు పువ్వులు అంటే కేవలం బంగారం అని కాదు, సువర్ణము అనే శబ్దమునకు స్వర్ణ పుష్పం అంటే మంచి అక్షరములు, సు మంచి, వర్ణము అక్షరం, స్వర్ణము అంటే సువర్ణము అంటే వాటికి మరొక అర్థం ఏంటి, పవిత్ర బీజాక్షరములు. ఏమిటా బీజాక్షరాలు? నమశివాయ. నమశివాయ అంటూ పువ్వులతో ఆ వటవృక్షాన్ని పూజించినా చాలు, అటువంటి వాడికి శుభం కలుగుతుంది. అందుకే పురాణాలకి పై పై అర్థం కాదు, గూఢార్థాలు తెలియాలి. మీరందరూ బంగారు పువ్వులు పట్టుకెళ్ళి అక్కడ ఆ మర్రి చెట్టు దగ్గర వేస్తే ఉంచుతారా? క్షణంలో పట్టుకుపోతాడు ఎవడోవాడు. కాబట్టి ఇప్పుడు పూర్వంలో కాదు కనుక, స్వర్ణ పుష్పము లేక సువర్ణ పుష్పము అంటే నమశివాయ అనే పంచాక్షరి మంత్రపూర్వకముగా అక్కడ పుష్పములను సమర్పించవాలని అర్థం అన్నమాట. అలా సమర్పించినటువంటి వాడు అక్షయ ఫలం పొందుతాడు కనుకే అది అక్షయ వటము లేక వటయక్షిణి అని పిలువబడుతుంది. అక్కడ యక్షిణి అనే పేరుతో అమ్మవారు ఆ చెట్టును ఆశ్రయించుకుని ఉంటుంది. ఈ యక్షిణి కూడా అమ్మవారి యొక్క ఒక దివ్య రూపం అన్నమాట. అక్కడ పూర్వం పుత్రదేశ్వర లింగం ఉండేది, ఇప్పుడు మన ప్రణవపీఠానికి వచ్చేసింది అనుకోండి ఆ లింగం. పూర్వం ఆ లింగం దగ్గర ఒక శాసనం ఉండేది. ఏమిటా శాసనం? రాతి పలకం మీద ఇది చాలా అద్భుతమైన లింగము, పుత్ర సంతానం ఇచ్చేటటువంటి లింగం. ఈ లింగం ఈ క్షిప్రానదీ తీరంలో ఒడ్డు మీద ఉన్నది. ఈ క్షిప్రానది దగ్గర వేసవకాలంలో కూడా ఎండిపోకుండా ఒక మడుగు ఉన్నది. మడుగు అంటే ఏంటన్నమాట, నదుల్లో లోతైన గొయ్యి. నదులు వేసవకాలంలో ఎండిపోతాయి కదా, అందుకని నది మధ్యలో పెద్ద గొయ్యి చెరువులో తవ్వేవారు. అప్పుడు ఏమవుతుంది, నది నీరు అందులో ఉంటుంది. వేసవకాలంలో నది ఎండిపోయినా ఈ నీరు మాత్రం చెరువులో నీరు ఎండిపోతుంది అనమాట, వాటిని మడుగు అంటారు. అలాగే యమునా నదిలో కాళింది అని పేరు కలిగిన ఒక హ్రదం మడుగు ఉండేది, అది దాదాపుగా ఒక 50 నుంచి 60 చదరపు గజముల విస్తీర్ణం కలిగినటువంటి మడుగు అన్నమాట, చాలా లోతుగా అగాధంగా ఉండేది. అందుకే వేసవకాలంలో యమున ఎండిపోయినా అది ఎండిపోయేది కాదు. యమునా నది వేసవకాలంలో చాలా సన్నగా ఉంటుందండి, అసలు ఉందే లేదా అన్నట్టుగా ఉంటుంది. బృందావనంలో మనం దిగినా నడుం కూడా మొలగదు, కానీ ఈ మడుగులో నీరు మాత్రం లోతు అవడం వల్ల వేసవకాలంలో అందులోకి చేరినటువంటి నీరు అలా ఉండిపోతుంది. మళ్ళీ వర్షాకాలం వచ్చేదాకా అలా ఉంటుంది, మళ్ళీ వర్షాకాలంలో నది సమృద్ధిగా ప్రవహిస్తుంది. అలాగే క్షిప్రా నదిలో కూడా ఈ వటయక్షిణి దగ్గర ఒక మడుగు ఉన్నది, ఆ మడుగు నీరు ఎప్పుడూ ఎండదు, సరే వర్షాకాలంలో అగాధంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అక్కడ ఏమన్నారన్నమాట ఒక శిలాశాసనంలో, ఈ ఒడ్డు మీద పుత్రదేశ్వర లింగం ఉన్నది, ఈ క్షిప్రా నదిలోకి మెట్లు దిగి 1000 కడవలతో నీరు పట్టుకొచ్చి, 1000 కుండలతో నీరు పట్టుకొచ్చి ఈ పుత్రదేశ్వరుడికి అభిషేకం చేసిన వాడికి ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు, వరం ఇస్తాడు, కోరిన వరం ఇస్తాడు, పుత్రులు కావాలంటే పుత్ర సంతానం ఇస్తాడు, లేదా సంతానం ఏదైనా పర్వాలేదంటే ఏదో ఒక సంతానం ఇస్తాడు, ఆయన కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. కానీ భక్తితో 1000 కుండలతో అభిషేకం చెయ్యాలి, శ్రద్ధగా అభిషేకం చెయ్యాలి అని ఒక శాసనం పెట్టారట. చంద్రసేనుడు అని ఒక మహారాజు ఉన్నాడు ఆ కాలంలో. ఆయన ఉజ్జయినికి దగ్గరలో ఉన్నటువంటి సామ్రాజ్యం అంతా ఆయనదే. ఆయనకి పాపం పిల్లలు లేరు, పెళ్ళై 16 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు. ఒకరోజున ఆయన అనుకోకుండా వేటకు వచ్చాడు. ఆయనతో పాటు భటులు మంత్రి వచ్చారు, కానీ మంత్రులు భటులు ఒకదారిని వెళ్ళిపోయారు. రాజుగారు ఒక్కడు గుర్రం ఎక్కి ఇక్కడికి వచ్చాడు. ఎదురుగుండా క్షిప్రా నది ఆ మడుగు కనబడ్డాయి. ఆ వేసవ కాలంలో మడుగులో నీరు సమృద్ధిగానే ఉన్నది. ఆయన అక్కడికి దిగి కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్లు తాగి ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డు మీద శివలింగం, శివలింగం పక్కనే శిలాశాసనం కనబడ్డాయి. ఆ శాసనం మీద, నాయనలారా ఎవరైనా మీకు కోరికలుంటే ఈ మడుగులు అడుగుపెట్టి తమంత తాము సొంతంగా ఎవరి సాయం లేకుండా 1000 కడవల నీళ్లు ఒడ్డుకు పట్టుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసిన వారికి శివుడు ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తాడని ఉన్నది. అది చూశాడు ఆయన. తమంత తామే పోయాల్ట నీళ్ళు వెళ్ళి అంటే ఏమిటి, భట్టులు ఎవడో కుండలతో నీళ్ళు అందిస్తే ఆ కుండల నీళ్లు ఒడ్డు మీద ఒడ్డు విడిపోయడం కాదు, తానే కుండ పుచ్చుకోవాలి. దాదాపు 20-30 మెట్లు ఉంటాయి అవి. అన్ని మెట్లు దిగి కుండతో నీళ్లు ముంచుకుని మళ్ళీ ఒడ్డెక్కి ఈ కుండలో ఉన్న నీళ్లు శివుడి మీద పోసి మళ్ళీ ఖాళీ కుండ పుచ్చుకొని దిగి మళ్ళీ పైకి రావాలి. ఇలా 1000 సార్లు రావాలంటే మాట్లాడండి, ఎవడు మెట్లు ఎక్కట్లేదు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి కూడా మెట్లు ఎక్కరు, అటువంటిది 3rd ఫ్లోర్కి ఎందుకు వస్తారు? అవునా? ఇవాళ మనకి ఓపిక తగ్గిపోయింది, మోకాళ్ళ నొప్పులు. ఇంతెందుకు ఈ పైరున్న కృష్ణుడి దగ్గరికి మెట్లు ఎక్కలేరట. కొంతమంది లిఫ్ట్ వేస్తే బాగుండండి అన్నారు మొన్న ఎవరో. బాగానే ఉంది, మీ సమయం పోయింది మీకు బాగానే ఉంటుంది. కరెంటు బిల్లు వాళ్ళు కట్టద్దు మరి, మనం లిఫ్ట్ అంటే ఫ్రీగా ఇస్తాం కానీ కరెంటు బిల్లు కూడా పర్మనెంట్గా డబ్బులు ఇవ్వాలి. ఏమిటో తెలియదు, ఈ కలియుగంలో మానవులకి శరీరంలో శక్తి సన్నగిల్లిపోయి పట్టుమని 10 మెట్లు ఎక్కలేరు, 10 గజాలు నడవలేరు, అన్నీ బెంగలే. కానీ ఆ రోజుల్లో ఓపిక ఎక్కువే. పైగా కోరిన కోరికలు తీరాలి అంటే తను కష్టపడి తీరాలి. అందుకని రాజుగారు, నాకు సంతానం లేదు, నేనే సొంతముగా ఈ కుండతో నీళ్లు ముంచి ఆ మడుగులో ఉన్న నీరు తీసుకొచ్చి ఈశ్వరుడికి అభిషేకం చేస్తాను అనుకున్నాడు. ఒకవేళ ఆయనకి ఎవరన్నా సాయం చేద్దామన్నా భటులు లేరు, మంత్రులు లేరులేండి. ఆయన మధ్యలో ఆయనకి సాయం చేసేవాడు ఒక్కడు లేడు. అయ్యో మహారాజా, మీ బదులు నేను కుండతో నీళ్లు తెస్తాను అనేవాడు ఎవడు లేడు. అలా లేకపోవడమే మంచిది కూడాను. గురువుగారికి ఒక్కొక్కప్పుడు ఎవడు లేకపోవడం సుఖం, ఒక్కొక్కప్పుడు ఉండడం సుఖం. నేను పరిగెత్తుకుంటూ దాని మీదకు దూకుదాం అనుకుంటుంటే వాడు చెయ్యో గురువుగారిని గమ్ముకుని పట్టుకుంటే మధ్యలో వీడు పడిపోతాడు, చస్తాడు కింద పడి మోకాలు విరిగి. అందుకని వీడి మాయదారి ప్రేమ మండిపోను, పడగొట్టేటట్టున్నాడు అనమాట వాడు. అలాగే అప్పుడప్పుడు భక్తులు నేను వేగంగా పెడుతుంటే కాళ్ళు లాగేస్తున్నారు భక్తి వల్ల. కింద పడకుండా పట్టుకుంటున్నారు అనుకోండి, 10 మంది ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఏమైపోతాం, కింద పడ్డం అంటే వాళ్ళు రేపు పొద్దున పురాణం చెప్పద్దు. మానవాకారంలో ఉన్నంత వరకు కింద పడితే మోకాలో చెయ్యో కీలో ఏదో ఒకటి విరుగుతాయి కదా. అందుకని రాజుగారు ఎవరూ లేరు గనక ఒక కుండ తీసుకున్నాడు. అక్కడ పక్కన కుండ కూడా పెట్టారు రెండో, బహుశా శివుడే పెట్టుంటాడు. ఆ ఖాళీ కుండ తీసుకున్నాడు, మెట్లు దిగాడు, ఆ ఎదురుగుండా ఉన్న మడుగులో ఆ కుండ ముంచాడు, నిండా నీళ్లు తీసుకున్నాడు. మళ్ళీ ఒక చుక్క కూడా తక్కకుండా ఫుల్గా తీసుకున్నాడు, ఫుల్ కుండ. ఈ కుండ నీళ్లు పుచ్చుకుని పైకి తీసుకొచ్చాడు, శివుడి మీద పోశాడు, ఓం నమశివాయ అంటూ మళ్ళీ కిందకి దిగాడు. ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య, 108 ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మనం కూడా ఎవడన్నా అసిస్టెంట్ ఉంటే వాడు టిక్కులు ఇట్టుకుంటూ ఉంటాడు, 1, 2, 3 ఈయనకి టిక్కెట్ అది కాదు, తప్ప ఎవడు లేడు. పైగా కొంతమంది దిక్కుమాలిన శిష్యులు మధ్య మధ్యలో ఫోన్ మాట్లాడుతూ గురువుగారు ఇప్పుడు ఎన్నో తండి నన్ను అడుగుతాడు, వీడు ఫోన్ అప్పుడే మాట్లాడి. అప్పుడు గురువుగారికి అనుమానం వస్తుంది, 50 ప్రదక్షిణలు చేశాక మళ్ళీ వాడు 5 అండం, అలా 1000 ప్రదక్షిణలు చేయించాడు ఒకడు, వాడు పుణ్యమాని నేను 1000 సార్లు చేశాను ఒకసారి. అందుకని ఈ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఫోన్లు మాట్లాడేవాళ్ళు, డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉంటే అదో ఇబ్బంది. అసలు ఎందుకు వచ్చింది, ఎవడిది వాడే లెక్కెట్టుకోవడం మంచిదండి. మనల్ని మనం నమ్ముకోవడం అంత ఉత్తమం మరొకట్లేదన్నమాట. ఉద్ధరేది ఆత్మల అపమానం. మన కార్డు మనమే పెట్టుకుని మధ్యలో మనం కూడా ఎవరితో మాట్లాడకూడదనమాట. ఇంకో సమస్య ఏమిటి తెలుసా, కళ్ళదోడు లేకపోతే అంకెలు గుర్తుండవు ఒకడికి. 108 అంకెలు ఉంటాయి కదా ప్రదక్షిణ కార్డుల మీద, 108 అంకెలు వేసినవి ఇస్తున్నారు ఈ మధ్యన. ఓ పిచ్చాడు కళ్ళదోడు లేక ఒకటి తర్వాత కింద 2 నుండి పక్కదాని మీద వేసాడు వరుసగా 9 తర్వాత ఈ పక్కన 10 ఉందనమాట. వీడు 2 దగ్గర కాకుండా 10 మీద టిక్కెట్టి అబ్బో అప్పుడే 10 అయిపోయా, ఏది 2 సార్లు ప్రదక్షిణ చేసి. అప్పుడు నేను కళ్ళదోడు తీసుకొచ్చి వాడు కళ్ళకి పెట్టి, ఒరే ఒకటి తర్వాత 2 మీద నొక్కకపోయి టిక్కు 10 మీద నొక్కేవరా అంచేది, ఇంకా చాలా ఉన్నాయిరా బాబు అంటే ఓహో అదే అన్నాడు ఆయన. మళ్ళీ ఎన్ని గొడవలు ఈ ప్రదక్షిణలో, అలాగే ఈ అభిషేకానికి కూడా ఎన్నో గొడవలు. కానీ రాజుగారు చాలా తెలివైన వాడు. ఆయన అదృష్టం ఏమిటంటే, ఆయన 1000 పువ్వులు తెచ్చుకున్నాడు. ఆ 1000 పువ్వులు తన నడుము చుట్టూ ఉన్న వస్త్రంలో వేసుకున్నాడు. ఒక కుండతో నీళ్లు అభిషేకం చేసిన వెంటనే ఒక పువ్వు తీసి పక్కన పెడుతున్నట్ట. మొత్తం పువ్వులైపోతే 1000 పువ్వులు అయినట్టు. ఎందుకైనా మంచిదని 1000 పెట్టుకున్నాడు ఆయన. 1000 రూపాయల మీద 1 రూపాయి, 116 అలాగ ఎక్స్ట్రా అనమాట పెట్టుకున్నట్ట. మళ్ళీ మనకి పిచ్చి అనుమానాలు వద్దు, ఏమంటే మధ్యలో పువ్వు రాలి కింద పడితేనో అని. ఏం చేస్తాం, రాలిపోతే వాడు వాడి కర్మ అది. కానీ రాలిపోకుండా ఆయన జాగ్రత్తగా ఆ వస్త్రంలో దాచుకుని ఒక్కొక్క పువ్వు వేస్తూ వచ్చాడు. 999 కడవలతో నీళ్లు తెచ్చి అభిషేకం చేసేటండి ఆయన. ఇంకా ఒకే ఒక్క కుండ, ఈ ఒక్క కుండతో నీళ్లు పట్టుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం లభిస్తుంది. ఈ 1000 కడవ నీళ్లలో బుడుంగు బుడుంగని ముంచుతున్నప్పుడు ఈయనకు వెర్రి ఆలోచన వచ్చింది, అసలు నిజంగా శివుడు ఉన్నాడా, ఈ శాసనం శివుడే వేశాడా, లేకపోతే ఎవడన్నా కుర్రగాడు వేశాడా, అసలు నిజమా కాదా. 1000 కుండలతో నీళ్లు పోసి అభిషేకం చేసినంత మాత్రం చేత ఈశ్వరుడు ప్రత్యక్షమై వరాలు ఇస్తాడా, ఎవడో మోసం చేసేశాడు, ఇది అనవసరంగా నేను ఈ ట్రాప్లో పడిపోయాను, చీ ఎంత పొరపాటు చేశాను అనుకున్నాడు. 999 కుండలు పోసి ఇంకొక కుండ పోసే ముందు అనుమానించేట్టు వాడి కర్మయోగం. పాపం వాడికి తొందరపాటు వచ్చింది. ఇదే కర్మయోగం అంటే, ఇదే భయంకర యోగం అంటే. అంతవరకు గురువుగారు గురువుగారిని పట్టుకుంటారు, పోయే కాలం వచ్చినప్పుడు చివరి క్షణంలో క్షమించండి గురువుగారు అని ఆ గురువుగారిని వదిలేసిపోతారు. 108 ప్రదక్షిణలు చేస్తాడు, ఆ చివరి ప్రదక్షిణకు వచ్చేసరికి అసహనంతో వదిలేసిపోతాడు. ఇలా పోతాడా లేదా అని శివుడు పరీక్షిస్తాడు. మేము కూడా అలా పరీక్షిస్తాం, ఉండవు చివరిదాకా మిమ్మల్ని పరీక్షిస్తాం. వీడు పోతే నాకు బాధ్యత ఉండదు, పోకుండా గట్టిగా పట్టుకున్నాడా వాడిని రక్షించే బాధ్యత మాది. అందువల్ల ఒక్కోసారి మనకు ఆర్థికమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, కోరికలు తిరగకపోవచ్చు, లేదా ఇంట్లో పెళ్ళం కొడుతూ ఉండొచ్చు, లేదా భార్య గారిని భర్తే కొడుతూ ఉండొచ్చు, ఏవేవో ఇబ్బందులు వస్తాయి. ఆ వచ్చినప్పుడు చివరిదాకా నిలబడాలి. మధ్యలో పోతే ఇదో ఇలాగే అయిపోతుంది, రసాభాస అయిపోతుంది, వాడి బతికే వ్యర్థం అయిపోతుంది. ఈ 1000 కుండ పట్టుకొస్తూ శివుడి దగ్గరికి వచ్చి, ఎంత మోసపోయాను, అనవసరంగా ఈ రాతిలింగం మీద ఇన్ని కడవలు నీళ్లు పోశాను, ఇది శివుడి శాసనం కాదు, ఎవడో కపటి వంచకుడు శఠుడు పెట్టిన శాసనమిది అని క్షణికోద్రేకంతో ఈ కొండతో ఆ లింగాన్ని డామ్మని కొట్టేశాడు. శివలింగం పగిలిపోయింది, కుండ పగిలిపోయింది. ఆ శివలింగంలోంచి ఈశ్వరుడు అగ్రహోదుగ్రుడై ప్రత్యక్షమయ్యాడు. మూఢుడా, రే రే మూఢా, ఓరి మూర్ఖుడా చంద్రసేన, ఎంత పిచ్చి పని చేసావురా, 999 కుండలతో అభిషేకం చేసిన వాడు ఇంకొక కుండతో నీళ్లు పోసే ముందు ఆ మాత్రం సహనం పట్టలేకపోయావా, ఇన్ని రోజులు పూజించి చివరి క్షణంలో మూర్ఖుడివై శివలింగానికి అపచారం చేసావు, కుండతో నీళ్లు పట్టుకొచ్చి లింగాన్ని కొట్టావు, అలా కొట్టకుండా ప్రేమతో అభిషేకం చేసి ఉంటే నేను ప్రత్యక్షమయ్యేవాడిని, నీ జాతకమే మార్చేవాడిని. కానీ నీ కర్మయోగం ఇలా ఉన్నది, నీలో రజోగుణం తమోగుణం ఎక్కువైపోయావు, నువ్వు మూర్ఖుడివి, బండరాయివి, శైలం లాంటి వాడివి నువ్వు, అందుకే ఇలా అయిపోయావు. అభిషేకం అభిషేకమే, పాపం పాపమే. శివుడికి శ్రద్ధతో అభిషేకం చేసిన, అశ్రద్ధతో అభిషేకం చేసిన ఫలితం ఇస్తాడు. కానీ అశ్రద్ధ వల్ల ఏమో కష్టం, అభిషేకం వల్ల శుభం, రెండూ కలుగుతాయి. నువ్వు 1000 కడవ ప్రేమగా పోయకుండా కొట్టినా నీళ్లు నా మీద పడ్డాయి కనుక నేను నీకు ప్రత్యక్షమయ్యాను, వరం ఇస్తున్నాను. రెండు రకాల వరాలు, అందులో ఏది కావాలో ఒక్కటి కోరుకో, అంటే ఆప్షన్స్ అనమాట, నీకేది కావాలో కోరుకో. ఒకటి, ఈ కుండ ఎన్ని పెంకులయ్యాయో అన్నేళ్ళు మాత్రమే బతికే కొడుకు కావాలా, నీకు ఒక కొడుకుని ఇస్తాను. ఆ కొడుకు ఎంతకాలం బతుకుతాడు, ఈ కొండ ఎన్ని పెంకులు అయ్యేదో ఎన్ని ముక్కలు అయ్యిందో అన్ని ఏళ్ళు మాత్రమే బతికే కొడుకు కావాలా, లేదా పెళ్ళైన వెంటనే భర్తని కోల్పోయి యావజ్జీవితం వైధవ్యం అనుభవిస్తూ నాన్న పోయాడు నా మొగుడు అని రోజు నీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ 100 ఏళ్ళు బతికే కూతురు కావాలా, కోరుకో. కొడుకు కావాలా, కూతురు కావాలా? కొడుకు ఎంతకాలం బతికినా, బతికినంతకాలం పండితుడు అవుతాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు, అందంగా ఉంటాడు. కానీ వాడు ఆయువు ఈ కొండ ఎన్ని పెంకులో అన్నేళ్లే, ఆ తర్వాత వాడు చచ్చిపోతాడు. అలా కాదు, కూతురు కావాలంటావా, కూతురు నూరేళ్ళు బతుకుతుంది కానీ పెళ్ళైన వెంటనే భర్త చచ్చిపోతాడు. అలా తాళి కట్టి కట్టగానే ఢుమ్ అంటాడు, ఆవిడ నూరేళ్ళు బతుకుతుంది, రోజు నీకు పడి అడుస్తుంది, ఏది కావాలో కోరుకో అంటే ఈయన కొండ పెంకు లెక్కెట్టేట, సరిగ్గా కొండ 16 ముక్కలు అయింది. కొడుకును కోరుకుంటే ఆ కొడుకు ఎన్నాళ్ళు బతుకుతాడు అనమాట, 16 ఏళ్ళే బతుకుతాడు. కానీ వాళ్ళ చదువుతట పండితుడు అవుతట పెళ్లి కూడా అవుతుట, పూర్వం 16 ఏళ్ళకి పెళ్ళి అయ్యేదిలేండి, పెళ్ళి అయ్యాక మాత్రం బతకడేకవాడు ఎక్కువ కాలం, ఆ 16 ఏళ్ళు నిండగానే 100 ఏళ్ళు నిండి చచ్చిపోతాడు. పోనీ కూతుర్ని కోరుకుందామంటే కూతురికి పెళ్ళయ్యి అవగానే భర్తని కోల్పోయి యావజ్జీవితం నానా అని ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు నెల పడతాడు ఈయన. మళ్ళీ పెళ్లి చేసినా ముగుడు పోతట, ఇక ఆవిడికి వైధవ్యం తప్ప పెళ్లి యోగం లేదు, సౌభాగ్యం లేదు. అబ్బే అలా ఏడుస్తూ ఉండే కూతుర్ని తట్టుకోలేను, దానికంటే స్వీట్ 16 అయినా పర్వాలేదు, 16 ఏళ్ళు బతికే కొడుకు చాలనుకుని ఏడుపు మొహంతో శివ అపచారం చేశాను, క్షమించకూడదా అన్నట్ట. క్షమార్పణ కుదరదే, ఒకసారి మాట అంటే మాటే, శివుడి మాట అంటే మాటే, చీటికి మాటికి మాటలు మార్చడానికి నేనేమన్నా రాజకీయ నాయకుడినే అన్నాడు ఆయన. సరే అయితే ఆ 16 ఏళ్ళే బతికే కొడుకుని ప్రసాదించన్నాడు ఆయన. ఇది జరిగిన ఆ స్థలమే ఇప్పుడు వటయక్షిణి అని పిలువబడుతుందన్నని ఆ వటవృక్షం దగ్గరికి వెళ్ళాలి తప్పనిసరిగా, కానీ మీరు మాత్రం అపచారం చేయకండి. ఇప్పుడు ఆ కుండ లేదు, ఆ లింగము లేదు, కానీ భక్తితో 9 దోసిళ్ళు నీళ్లు అక్కడున్న మర్రి చెట్టులో పోసినా, అక్కడున్న ఏ శివలింగం ఏదైనా అభిషేకం చేసినా ఇంచుమించుగా అటువంటి ఫలితం పొందుతా అంట. అంత గొప్ప ఫలితం కాకపోయినా అటువంటి సత్ఫలితం మాత్రం పొందుతాం. ఎలాగా? 9 దోసిళ్ళు నీళ్లు మర్రి చెట్టులో అయినా పోయచ్చు. మర్రి చెట్టు చుట్టూ తిరగడానికి హడావిడి ఎక్కువైపోతే అక్కడ చాలా లింగాలు ఉన్నాయి ఆ రేవు దగ్గర, ఏ లింగమునికైనా అభిషేకం చేసే శివ మేము అనుకున్న పనులు చేసి పెట్టంటే మంచి పనులు అయితే చేసి పెడతాడు. ఈ దృష్టిలో పెట్టుకుని మీరు కూడా శివుడికి 9 రోజులు తొడవమన్నాం అనుకోండి, లేదా గుళ్ళో తొడవమన్నాం అనుకోండి, 7 రోజులు దురిచాక తురిస్తే ఏమన్నా అవుతుందా అని చీపురు కట్టి పారేసి పక్కండి కొట్టకండి. 9 రోజులు భక్తితో శ్రద్ధతో తొడవండి. గుడి బడికి వెళ్ళేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఆ తుడిచినంత మాత్రం చేతి ఏమొస్తుందని చివరి మూమెంట్లో ఎక్కడ పొరపాటును కూడా అశ్రద్ధ చూపించకూడదు. యావజ్జీవితం ఉపాసనలో శ్రద్ధగానే ఉండండి, చెయ్యటం మొదలు పెడితే చివరిదాకా నిలబడాలి. ఓ రోజు వచ్చి మర్నాడు వెళ్ళిపోతే ఉపయోగం ఉందండి? ఇవాళ వచ్చాం ఫ్యాన్ బిగించాం, మర్నాడు వెళ్ళిపోయి అలిగి వెళ్ళిపోయాం, ఫ్యాన్ పీక్కి వెళ్ళిపోయాం, దానివల్ల ఉపయోగం ఉంది అలా ఉండకూడదు. ఎప్పుడు ఒకే భక్తి ఉండాలి. అలా భక్తి ఉండగలిగితేనే మనం తరిస్తాం, అలాంటి వాడే రంగంలోకి అడుగు పెట్టాలి, లేదా బయట నుంచో దండం పెట్టి పోతూ ఉంటారుగా సామాన్య భక్తులు అయిపోవాలి. గురువుల దగ్గరికి రావడం గొప్ప కాదు, వచ్చిన తర్వాత యావజ్జీవితం దాన్ని నిలబెట్టుకోవడం యోగం అన్నమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కాదు, అక్కడి నుంచి పతనం అవ్వకుండా చూసుకోవాలి. శివుడు తథాస్తు అన్నాడు, నీకు కొడుకు పుడతాడు, వాడు పండితుడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు, అందంగా ఉంటాడు, ఇంచుమించుగా గొప్పగా కాకపోయినా పద్మాగర్ గారు అంత కాకపోయినా ఇంచుమించుగా ఆ మాత్రం అందంగా ఉంటాడు, కానీ 16 ఏళ్ళు మాత్రమే బతుకుతాడు అని శివుడు అదృశ్యమైపోయాడు. ఇప్పుడు ఈ రాజుగారు ఇంటికి వచ్చాడు కానీ మనశ్శాంతి లేదు, కొడుకు పుడతాడని ఆనందిద్దామా అంటే ఆ కొడుకు 16 ఏళ్ళకి చచ్చిపోతాడంటే అది ఎంత బాధ అండి. పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ పిల్లలు పుట్టి 16 ఏళ్ళకే చచ్చిపోతే అది మరీ బాధ. భార్యకి ఈ విషయం చెప్పలేదు, లోపల లోపల దాచుకున్నాడు. శివుడు అనుగ్రహించాడు, అభిషేకం చేశాను, మనకు కొడుకు పుడతాడు అన్నట్ట. అసలు శివుడిని నాకు కొడుకే వద్దంటే వదిలిపోయేది, కానీ అప్పుడేమో ఊ అనేసాడు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బెంగ మొదలైందనమాట, అయ్యో ఎంత పని జరిగింది అని బాధపడటం మొదలెట్టాడు. అయితే అక్కడే ఒక యోగం ఉంటుంది, ఈయన అదృష్టం బాగుంది, ఈయనకి నారదుడు అంటే పరమభక్తి, నారదుడిని ఎప్పుడు విడిచిపెట్టట్ట ఆయన. నారదుడు కూడా పూర్వకాలంలో స్వయంగా ఇలాంటి మహారాజులు ఇళ్ళకు వచ్చేవాడు, ఇప్పుడు కలియుగంలో కుదరడం లేదు, అందుకే నారదుడు నారు రూపంలో పురాణం దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇళ్ళకి రాలేకపోయినా మహానుభావులైన పౌరాణికుల రూపంలో నారదుడు కనపడి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే కలియుగంలో పౌరాణికుల్లో నారదుడిని చూసుకోమన్నారు, మెళ్ళలో వేణు ఉండకపోయినా ఆయన కూడా పాడగలడు. నేను కూడా అంత పాడుతున్నారు కదా, నారదుడు అంత మధురంగా కాకపోయినా వీణ లేకపోయినా పాడేస్తానా లేదా, కృష్ణుడి మీద పాటలు పాడుతానా లేదా,
నీలవర్ణ నీలీలలు తెలియా నాతరమా దేవాధిదేవా, నీలవర్ణ నీలీలలు తెలియా మురళీధారీ ఆ మురళీధారీ మోహన రూప, మురళీధారీ మోహన రూప మాయవీడరా మహతి మ్రోగెరా, మాయవీడరా మహతి మ్రోగెరా, మాయవీడరా మహతి మ్రోగెరా మంగళ గీతిని వినిపిల్తుదేవా, మంగళ గీతిని వినిపిల్తుదేవా నీలవర్ణ నీలీలలు తెలియా నాతరమా దేవాధిదేవా, దేవదేవా దేవాధిదేవా, దేవదేవా దేవాధిదేవా దేవాధిదేవా
అనుకుంటూ ఈయన ఈ చంద్రసేన మహారాజు దగ్గరికి వచ్చాడు. చంద్రసేనుడికి సరిగ్గా కొడుకు పుట్టి ఏడాది అయ్యింది. ఆ కొడుక్కి కాళేశ్వర ప్రసాదుడు అని పేరెట్టుకున్నాడు. సరిగ్గా నారదుడు వచ్చాడుగా, వెంటనే కాళ్ళు గట్టిగా పట్టుకుని, నారద నేను చేసిన అపచారం వల్ల ఈ కుమారుడు 16 ఏళ్ళు నిండగానే మరణిస్తాడు, ఇది కొడుక్కి చెప్పుకోలేను, మా ఆవిడికి చెప్పలేను, లోపల లోపలే పెట్టుకుని కొళ్ళిపోతున్నాను, ఇందులోంచి బయటపడే మార్గం లేదా అన్నట్ట. ఎప్పటికైనా ఇందులోంచి బయటపడతానా, ఈ కొడుకు చావుని కళ్ళారా చూస్తానా, లేక కొడుకుని చిరజీవిగా చూస్తానా అంటే, నారదుడు అన్నాడు, మహారాజా ఈశ్వరుడు కరుణాస్వరూపుడు, ఈ చేత్తో లాగి గొప్ప మీద కొట్టినా రెండో చేత్తో మందు తానే రాసి ఆ దెబ్బను తగ్గిస్తాడు. కోపచ్చినప్పుడు కొడతాడు, ఆయన కొట్టినా ఏం చేస్తట, ఎడం చేత్తో కొడితే కుడి చేత్తో మందు రాస్తాడు, కుడి చేత్తో కొడితే ఎడం చేత్తో మందు రాస్తాడు, మందు రాసేది ఆయనే, మళ్ళీ మనల్ని మార్చేవాడు ఆయనే. అనగా ఇప్పుడు కొట్టాడు ఆల్రెడీ, మందు ఎలాగా అన్నట్టు ఆయన. మరి దానికే చెబుతాను కంగారు పడకు, ఈ ఉజ్జయిని క్షేత్రంలో పరమ పవిత్రమైన మరొక జగన్మాతృశక్తి ఉన్నది, అదిగో ఆవిడే కాళీమాత, ఉజ్జయిని మహాకాళి. ఆ తల్లి పరమశక్తి స్వరూపిణి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఆ తల్లిది. అవంతి క్షేత్రంలో అమ్మవారి ఆజ్ఞ ఎక్కువ చెల్లుతుంది. అయ్యగారు కూడా రాత్రిపూట ఆవిడ దగ్గరికి వచ్చి, కాళీ కిం కరోమి అంటట, ముజే క్యా కర్నా హై అంటాడు అమ్మవారి దగ్గరకు వచ్చి. మీ అందరూ కూడా అలాగే చేసేది ఎందుకు చెబుతారు, మాకు తెలియదా మీకు తెలియదా, మంచివాళ్ళు అలా చేస్తానే చెప్పేది. మంచి భర్త అయితే రాత్రిపూట భార్యామణికి నమస్కరించి ఎవరో చూడనప్పుడు ఎవరన్నా చూస్తే మళ్ళీ వీడియో తీసి వాట్సాప్లో పెడతారు కనుక భార్యామణి ఏం చేయనని అడుగుతాట. అలా అడిగితే వాడు మంచి భర్త, అడగకపోతే వాడు మంచి భర్త కాదు అని నేననలేదు, నారదుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడద్దు, స్వామివారు కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి నన్ను ఏం చేయమంటావు అని అడుగుతాడు. దానికి ఒక కారణం ఉన్నది, ఈ ఉజ్జయినికి ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఒకప్పుడు శివుడు పెళ్ళైన కొత్తల్లో పార్వతీదేవి యొక్క రంగును చూచి పెళ్లి చేసుకున్నట్ట, ఉట్టిమాట సరదాగా అలా అన్నాడు ఆయన. పార్వతి మొదట్లో గౌరవర్ణములో ఉండేది, కాస్త తెల్లగా ఉండేదనమాట. శివుడు ఎంత తెల్లగా ఉన్నాడో అమ్మవారు కూడా అంత తెల్లగా అందంగా రంగులో ఉంది. అమ్మ ఎప్పుడు అందమే, కానీ రంగు కూడా తెల్లగా ఉంది. ఇలా ఉండగా ఒకసారి శుంభ నిశుంభులని రాక్షసుల్ని సంహరించవలసిన అవసరం వచ్చింది అమ్మవారికి. దేవతలంతా పార్వతీదేవి దగ్గరకు వచ్చి పార్వతిని స్తుతించారు. అప్పుడు పార్వతి ఎవరిని మీరు స్తోత్రం చేస్తున్నారని అడిగింది. అప్పుడు ఆ పార్వతి శరీరంలో నుంచి ఒక దివ్యశక్తి బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వచ్చి, నేనే అమ్మవారిని, నా శక్తియే నువ్వు, నువ్వే నేను, నీ శరీర కోశము నుండి బయటకు వచ్చిన నేను ఈరోజు నుంచి కౌశికి అని పిలువబడుతున్నాను. కోశము అంటే ఈ శరీరం యొక్క భాగం అన్నమాట. మన శరీరాన్ని కోశము పంజరం అంటాం. అందుకే ఆత్మలో పంచకోశాలకి అతీతమైన శక్తి ఉందన్నారు, ఆత్మ పంచకోశాతీత అని. ఆత్మ పంచకోశాలకి అతీతం. మనలో పంచకోశాలు ఏమిటి, అన్నమయ విజ్ఞానమయ ఆనందమయ ఇత్యాది పంచకోశాలు ఉన్నాయి. ఈ ఐదు కోశములతో కూడిన శరీరము నుండి రావడం వల్ల అమ్మవారికి కౌశికి అని పేరు వచ్చింది. అప్పుడు అమ్మ నవ్వి, వెళ్ళు, కౌశికి అనే పేరుతో తెల్లని రూపం ధరించి శుంభని శుంభుని సంహరించు అన్నది. పార్వతీ శరీరం నుంచి ఆ శక్తి అలా వెళ్ళిపోగానే అప్పటిదాకా తెల్లగా ఉన్న పార్వతి మషీవర్ణమభూత్త నల్లగా శిరాలోకి మారిపోయిందట, శిరా రంగులోకి వచ్చేసింది. అమ్మవారు శ్యామల వర్ణంలోకి వచ్చేసింది. చూడ్డానికి ఒక్కొక్కప్పుడు అమ్మ చూస్తే ఎలా కనపడేదట, శిరాలా కనపడేది. మషి అంటే ఒక రకమైన మసి, తెలుగులో మసి, సంస్కృతం మషి. అలాగనే అదేదో మడ్డి కాదు, చూడ్డానికి అది ఒక రకమైన ఆకుపచ్చ పంటవలే కనపడేది, శ్యామల వర్ణంలో కనపడేది. అది చూడగానే శివుడు నవ్వాడు. తెల్లగా ఉన్నప్పుడు పెళ్లి చూపులకు వచ్చి నిన్ను చూసి ముచ్చటపడి పెళ్లి చేసుకున్నాను, ఇలా నల్లగా అయిపోతామని తెలిస్తే పెళ్లి చేసుకునేవాడిని కాదన్నాడు. నిజంగానే కొంతమంది పెళ్లి చూపులో తెల్లగా ఉంటారండి, ఆ తర్వాత చూస్తే ఇంట్లో చూస్తే కాస్త నల్లగా కనపడతారు. ఆ మధ్యన ఇదే జరిగింది. ఒక ఆవిడకి పెళ్ళయిన తర్వాత భర్త గారు ఆవిడ చూసి మతిపోయింది. మేకప్లో ఉన్నప్పుడు రంగంతా పోయింది, ఇప్పుడు మొహం కడుక్కోగానే పెద్ద గొడవ. మీరు చూసారుగా ఆ మధ్యన ఫేస్బుక్లో అదే గొడవ రోజు. అది కోర్టుకి వెళ్ళారు, వాళ్ళు ఏం జరిగిందో తెలియదు, మరి కోర్టులో ఏం తీర్పు చెప్తారో తెలియదు. కానీ అందులో ఒరిజినల్ గెటప్పుల్లో ఉండడంలో పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, మళ్ళీ కూతురుగా ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటారు. ఎవడైనా అయితే మగాడైనా తేడా అయితే